ఇప్పుడు క్రమంగా మైత్రేయుడు పరమాత్మ యొక్క దివ్య కథంతా విన్నాక రాబోతున్నది కలియుగం. ఈ కలియుగంలో మేము ఏం చెయ్యాలి, ఆ కలి స్వరూపం ఎలా ఉంటుంది, ఏమి చేస్తే బాగుపడతామని అడిగాడు ఆయన. ఎందుకంటే విష్ణు పురాణంలో పరమాత్మ అవతారాలే చెప్తాడు కానీ అవతార సమాప్తి చెప్పడు, అవతారాలు ఎత్తుతాడు రక్షిస్తాడంతే, భాగవతంలో చెప్పినట్టుగా శరీరం విడిచిపెట్టిన ఘట్టం చెప్పడం, అది చెప్పకూడదని విష్ణు పురాణంలో నియమం ఒకటి. ఎందుకంటే విష్ణువునికి ఎప్పుడూ పతనం ఉండదు కనుక. అందుకే ఆయన ఈ కలిస్వరూపాన్ని వర్ణించి అందులోంచి బయటపడే మార్గం చెప్పమన్నాడు. మహాప్రళయ సంజ్ఞాంచ కల్పాంతేచ మహామునే, కల్పాంతంలో మహాప్రళయం ఎలా ఉంటుంది, ఆ లోపు మేమేం చెయ్యాలి, ఎలా తరించాలి, ఈ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని వర్ణించమరగా పరాశరులు వారు ఇలా అన్నారు. ఈ చరాచర జగత్తంతా కాలస్వరూపంలో ఉంది, కాలం ఎప్పుడు ఎవరిని ఎలా చేస్తుందో చెప్పలేము, అంతా కాలమే. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించాక కృష్ణుడి భార్యల్ని వెంట పెట్టుకుని ద్వారకా నగరం నుంచి హస్తినాపురానికి బయలుదేరాడు, వీళ్ళందరినీ హస్తిని చేర్చి రక్షిద్దామని. ఎంత విచిత్రం అండి, ఇక్కడ ఈ మాట చెప్పినప్పుడల్లా నాకు చాలాసార్లు ఆశ్చర్యము ఒక రకమైన దుఃఖము కూడా కలుగుతాయి. శ్రీకృష్ణుడు అంతటి వాడికి భార్యలు అయ్యారు, అందులో కొద్దిమంది మాత్రమే అష్టమహిషులు లాంటి వాళ్ళు మాత్రమే కృష్ణుడిని తలుచుకుని యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టేశారు. ఇంకా మిగతా ఈ 16,000 మంది ఉన్నారు కదా, వీళ్ళంతా ఎన్నాళ్ళు కృష్ణుడితో తిరిగారు, ఆయన పక్కనే ఉన్నారు కదా, అటువంటి వాళ్ళు కృష్ణుడితో వెళ్ళలేకపోయారు. కారణం ఏమిటో తెలుసా, ఏదో కృష్ణుడు ఒక అందగాడు, ఒక పురుషుడు, ఒక మహాత్ముడు అనుకుంటున్నాం అనుకున్నారే తప్ప సంపూర్ణముగా భగవంతుడు జగద్గురుడు ఆయనే మనకి మోక్షం ఇస్తాడనే పూర్తి భావన లేదు. మేమేదో కష్టంలో ఉన్నాం, ఎక్కడ నరకాసురుడి చెరలో, ఆ నరకాసురుడిని చంపి మనకొక మంచి పొజిషను సమాజంలో ఒక ఉన్నత స్థానం ఉచ్చస్థితి కలిగించాడు ఆయన మహాత్ముడు, మహిమ కలిగినవాడు అనుకున్నారు. ఆయన మహిమ కలిగినవాడని తెలుసు కానీ సంపూర్ణ పరమాత్మనే ఊహ లేదు. అదే ఉంటే ఆయనతో పాటే వాళ్ళు కూడా వైకుంఠానికి వెళ్ళిపోయేవారు. కాబట్టి నిత్యం పరమాత్మ పక్కనున్నంత మాత్రం చేతనే ముక్తి పొందలేము, ఆయన మీద ఉండవలసినంత భక్తి లేకపోతే ఏం పొందుతాం. రోజు ఆ గుళ్ళో ఉంటాడండి విష్ణువు దగ్గర, ఎక్కడి నుంచో దర్శనం చేసుకోవడానికి వస్తాం మనం, ఈయన మాత్రం వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకుని తరించలేకపోతాడంటే కర్మయోగం కదా అది. కాబట్టి ఎప్పుడు అక్కడున్నది విగ్రహం కాదు, పరమాత్మ అనే ఒక భక్తి కలిగి ఉండాలి. అది లేకపోవటం వల్ల ఏమైపోయింది, వాళ్ళంతా అలా దిక్కుమాలిన వాళ్ళు అయిపోయారు. పాపం వాళ్ళని వెంట పెట్టుకుని అర్జునుడు ఎక్కడి నుంచి ద్వారకానగరం నుంచి మునిగిపోయిన ద్వారకానగరం దగ్గర నుంచి బయలుదేరి అసలు ద్వారకంతా సముద్రంలో కలిసిపోయిందిలాంటి హస్తినాపురానికి బయలుదేరితే దారిలో పిచ్చి దొంగలు మీద పడ్డారు. అటువంటి దొంగలని ఓచుకోత కోసి చంపేశాడు అర్జునుడు. ఒకప్పుడు మహాకౌరవ సైన్యంతో యుద్ధం చేసి చంపినవాడు ఆయన, హేమహేమిల్ని పడగొట్టినవాడు ఆయన. అటువంటి వాడితో దొంగలు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే ఎంత యుద్ధం చేద్దామని ప్రయత్నించినా ఆయన నోట్లోంచి మంత్రాలు రాలేదు, ఆగ్నేయాస్త్రం గుర్తుకు రాలేదు, బ్రహ్మాస్త్రం గుర్తుకు రాలేదు, పాశుపతాస్త్రం గుర్తుకు రాలేదు. చివరికి మామూలు బాణాలతో కొట్టాడు. ఒకప్పుడు అర్జునుడి బాణం తగిలితే అవతలవాడు తల తెగిపోయేది, ఈ బాణాలు దొంగలను ఏం చేయలేకపోయాయిట. అసలు చూడండి ఒకసారి, మామూలు దొంగలు వాళ్ళు ఈ బాణాలు గుచ్చుకుంటే వాళ్ళకేమవ్వలా, ఈ బాణాల నువ్వేదో అర్జునుడివి గొప్పవాడు అని కంగారు పడ్డావు, అబ్బే నీ బాణాలు మాకు గుచ్చుకుంటే ఏదో తుమ్మముల్లో ఈతముల్లో గుచ్చుకున్నట్టుందని తీసి అవతల పారేశారు. ఏం చేయలేకపోయాడు ఆయన, గాంధీవం ఎత్తలేకపోయాడు పూర్తిగా. కళ్ళ ముందు దొంగలు కృష్ణుడి భార్యల్ని చాలామందిని ఎత్తుకుపోయారు, కొంతమందిని మాత్రమే అతి కష్టం మీద రక్షించాడు పాపం. దాంతో అర్జునుడు ఏడ్చి వ్యాసుడి దగ్గరికి వెళ్ళాడు. ఏది హస్తినాపురం వెళ్ళలేక హరిద్వారం చేరట్ట చివరికి దారి తప్పి హరిద్వారం దగ్గర వ్యాసుడు కనపడి ఏమిటిలా ఉన్నావంటే, కృష్ణుడి భార్యల్ని రక్షించలేకపోయానండి, గాంధీవం ఎత్తలేకపోయాను, అసలు నేను అర్జునుడినేనా అనిపిస్తోంది నాకని బాధపడ్డాడు ఆయన. అదే భాగవతంలో అంటాడు, ఆ తేరు ఆ రథికుండు ఆహయములా అస్త్ర శస్త్రాసనం బా శరవ్రాతంబు అంజుల తొల్లి జంపును తుదిన్ వ్యర్థంబులైపోయే మచ్చేతో ధీసుడు చక్రిలేమి భసిత క్షిప్తాజ్య మాయావి మాయాతంత్రోషర భూమి బీజముల మర్యాదల్ నిమేషంబునన్. నా రథం ఎటువంటి దివ్యరథం, అగ్నిహోత్రుడు ఇచ్చిన ఆ రథం, ఆ రథంలో కూర్చున్న అర్జునుడని పిలువబడే ఇంత ఉన్నత స్థితిలో ఉన్న నేను, గుర్రములు, నా బాణాలు, ధనుస్సు, గాండీవం అనే ధనుస్సు, ఇవి ఎటువంటివి? శత్రుల్ని పూర్వం చీల్చి చెండాడాయి. సైంధవుడి తలనరికి వాళ్ళ నాన్న తొడ మీద వేయగలిగాను. 3 కోట్ల మంది కాలకేయులు అనే రాక్షసులు చెప్పాడు. కాలకేయులు అనే రాక్షసులు 3 కోట్ల మంది, వాళ్ళతో ఎవరు యుద్ధం చేయలేరు. 3 క్రోర్స్ ఒంటరిగా చంపాడు. 14,000 మంది నివాత కవచులనే రాక్షసుల్ని చంపగలిగాను. ఉత్తర గోగ్రహణంలో భీష్మద్రోణ కృపాది ధన్వి నికరాభీలము దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణము, అటువంటి సైన్యాన్ని భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, ఇటువంటి వాళ్ళంతా ఒక్కళ్ళు ఒకవైపు నుంచి వచ్చి పడితే ఇంతమంది సైన్యంతో ఈయనొక్కడే యుద్ధం చేశాడు. పైగా అప్పుడు ఆయనకి కృష్ణుడు కూడా సారథి కాదు. ఎందుకు పనికిరాని వాడు, ఏడ్చి పారిపోదాం అనుకున్న ఉత్తర కుమారుడు సారథి. ఉత్తర కుమారుడు ఉత్త కుమారుణ్ణి పెట్టుకొని సారథిగా ఇంతమందితో యుద్ధం చేశాను. అటువంటిది తుదిన్ వ్యర్థంబులైపోయి, ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోవడంతో ఈ మొత్తం సామగ్రి వ్యర్థమైపోయింది, నేను పనికిమాలిన వాడైపోయాను, చేతులు వణికేయట. కారణం నా హృదయంలో ఉండే పరమాత్మ లేకపోవటమే. అది ఎలా అయిపోయిందంటే నా బాణాలు, నా అస్త్రాలు భసిత క్షిప్తాజ్య, భసితం అంటే బూడిద, బూడిదలో నెయ్యి వేస్తే ఎలా వ్యర్థమో అలా వ్యర్థం అయిపోయింది. నెయ్యి ఎందులో వెయ్యాలి? అయితే యజ్ఞగుండంలో వెయ్యాలి, లేదా ఈ యజ్ఞగుండంలో వెయ్యాలి. బూడిదలో నెయ్యి వేస్తే వ్యర్థమైపోతుంది. మాయావి మాయాతంత్ర, ఒక మహామాయావి గొప్ప శక్తివంతుడి మీద మాయ ప్రయోగిస్తే ఈ మాయ వెనక్కి వెళ్ళిపోతుంది. కృష్ణుడి మీద ఘటోత్కచుడి మాయ ఏమైపోయింది? చిన్నమా ఎన్ను పెద్దమాయ అన్నట్టుగా కొట్టుకుపోయింది. మాయావి మాయాతంత్రంలా వ్యర్థమైపోయింది. ఓషరభూమి బీజముల, ఓషరభూమి అంటే చవిటి నేల, అక్కడ మొక్కలు ఉండవు. కొన్ని చోట్ల చూశారు కదా, ఎడారిల్లాగా పర్రగా ఉంటాయి నేలలో, అక్కడ మొక్కలు వేస్తే పండవు. నీళ్లు పోసిన వ్యర్థమే, బీజములు వ్యర్థమైపోతాయి. అక్కడ ఎవ్వడు ఒక్క చెట్టు కూడా మొలిపించలేడు. చవిటి నేలలో వెయ్యబడిన విత్తనంలాగా నా పరాక్రమం వ్యర్థమైపోయింది. క్షణంలో పాడైపోయాను నేను. సరే, కృష్ణుడు లేకపోవటం వల్ల నా కర్మగాలు నేను ఎలాగో ఇలా అయిపోయాను. కానీ నాకు ఇంకో అనుమానం, కృష్ణుడితో కాపురం చేసిన ఈ భార్యామణులు దొంగల పాలైపోవడం ఏమిటంటే ఇదే కాలప్రభావం నాయన అన్నాడు ఆయన. కాలము ఎంత గొప్పవాడైనా వంచేస్తుంది. చెక్క 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 పరిగెత్తేవాడు చక్రాల కుర్చీకి పరిమితం అయిపోతాడు. గంటల తరబడి కింద కూర్చోగలిగేవాడు కుర్చీలో కూడా కూర్చోలేక మంచం పాలైపోతాడు. కాబట్టి ఎంత గొప్పవాడైనా ఏదో ఒకనాటికి కాలానికి లొంగిపోతాడు. 3 కాళ్ళ ముసలివాడైపోతాడు. కాలమే కీర్తినిస్తుంది, కాలమే అపకీర్తినిస్తుంది, కాలమే సమస్తానికి మూల కారణం. అందువల్ల ఇదంతా నా ఘనం అనుకోకూడదు. నీ రోజులు బాగున్నప్పుడు నువ్వు ఏం చేసినా చెల్లుతాయి. తేడా వస్తే రెసిస్టెన్స్ పవర్ లేనివాడి శరీరంలోకి రోగాలు చేరినట్టుగా చేరిపోతాయి. కాలప్రభావం ఇది. కృష్ణుడి భార్య లేనంత మాత్రం చేత వాళ్ళందరికీ ఉండవలసిందంతా ఉందా? ఎప్పటికప్పుడు కృష్ణుడిని ఏదో గొప్పవాడు అనుకోవడమే తప్ప చూపించవలసినంత భక్తి చూపించి పూజించలేకపోయారు వాళ్ళు. గోపికల భక్తి మాత్రమే నిజమైన భక్తి. కాబట్టే గోపికలు కృష్ణుడు అవతారం చాలించే ముందే గోలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంత భక్తి ఆ జగద్గురువు మీద వీళ్ళకి లేదు, ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవారు. కృష్ణుడు చచ్చిపోతే అవతారం, వాళ్ళు అవతారం చాలిస్తే అనలేదు, కృష్ణుడి శరీరం విడిచిపెడితే మన బతుకు ఎలాగా, దీనికోసం డబ్బులు ఎలా దాచుకుందాం, లేదా కృష్ణుడి మీద అప్పుడప్పుడు అలగడం. రుక్మిణీదేవిలాగా, సత్యభామలాగా, జాంబవతిలాగా, లక్షణలాగా ఆ స్థాయిలో వెళ్ళకలేదు భక్తి. అసలు అదే చెప్పాలంటే రుక్మిణీదేవి చెప్పింది, నా భక్తి కంటే గోపికల భక్తి గొప్పది. గోపికలకి కృష్ణుడు కేవలం పురుషుడు కాదు, ఆత్మ, పరమాత్మ, సర్వాంతర్యామి, చైతన్య స్వరూపుడు అనే ఒక గొప్ప స్పృహ ఉంది, అమాయిక భక్తి ఉంది. అందుకే ఈ ప్రపంచంలో భక్తురాళ్ళు అంటే గోపికలే. కృష్ణుడు ఎందుకు నా దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఏమన్నారండి, నీవు యశోద బిడ్డడవే, నీరజ నేత్ర, సమస్త జంతు చేతో విదిత ఆత్మవు, ఈశుడవు అన్నారు వాళ్ళు. నువ్వు యశోద బిడ్డవి కాదు, అందరి ప్రాణానివి, ఆత్మవి, జ్ఞానానివి, అన్నీ నీవే. నీవు తప్ప ఈ ప్రపంచంలో మరొకటి లేదు బావోయని ఎంతో చెబితే అప్పుడు అందరికీ అర్థమైందట విషయం. కాబట్టి గోపికలదే పరాకాష్ట భక్తి అంటే, ఈ ప్రపంచంలో భక్తి అంటే వారిది. ఆ మాట నేనంటే కాదు, నారదుడు అంటే కాదు, రుక్మిణి కూడా అన్నది. చూసారా మరి? కాబట్టి భగవంతుడి పక్కనున్నా రావలసినటువంటి మోక్షం రాకపోవడానికి గల కారణం వారికి ఆయన మీద ఉండవలసిన అవ్యాజ కరుణ, ప్రేమ లేవు, భక్తి లేవు. నాయన దీని గురించి ఆలోచించుకో, మీరు కృష్ణుడి కోసం పుట్టారు, కృష్ణుడు ఉన్నంతవరకే మీ శరీరాలు, ఇక మీరు ఇక్కడి నుంచి అవతారం చాలించవలసిన అవసరం వచ్చింది అనగా అప్పుడు ఆయన దుఃఖం విడిచిపెట్టి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ధర్మరాజు గారికి జరిగింది చెప్పి అనిరుద్ధుడి కొడుకు వజ్రుడు అనేవాడిని మధురానగరానికి రాజును చేశాడు. కృష్ణుడి యొక్క మునిమనుముడు అనమాట. కృష్ణుడి కొడుకు ప్రజుమ్రుడు, ప్రజుమ్రుడి కొడుకు అనిరుద్ధుడు, అనిరుద్ధుడి కొడుకు వజ్రుడు, వజ్రుడు అన్నవాడిని మధురానగరానికి రాజును చేశాడు. ఇంకో మనవణ్ణి పట్టుకెళ్ళి ద్వారకానగరం ఇచ్చాడు. ఇలా అందరికీ పట్టాభిషేకాలు చేసి హస్తినాపుర సింహాసనం మీదేమో పరీక్షిత్తుని కూర్చోబెట్టి అభిమన్యుడి కొడుకుని ఇక వీళ్ళు హిమాలయ పర్వతాలకు వెళ్ళి వీళ్ళు తమ శరీరాలు విడిచిపెట్టేశారు. ఒక్క ధర్మరాజు శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోయాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళినవాడు ధర్మరాజు మాత్రమే. ఎంత అర్జునుడు కృష్ణుడిలో సగభాగమైనా శరీరం విడిచిపెట్టి వెళ్ళాడు స్వర్గానికి. కాబట్టి చివరిలో మనం ఒక ట్విస్ట్ ఏంటంటే, ధర్మం ఒక్కటే శరీరముతో స్వర్గానికి వెళుతుంది. ఈ పరాక్రమాలు ఏవి స్వర్గానికి వెళ్ళవు. ఎంత పరాక్రమవంతుడైనా, ఎంత దాత అయినా, ఎంత గొప్పవాడైనా శరీరం విడిచాకే స్వర్గానికి వెళ్తాడు, శరీరం విడిచాకే ముక్తి కడతాడు. సంపూర్ణ ధర్మస్వరూపుడు ఉన్నాడే వాడు మాత్రం శరీరం విడిచిపెట్టకుండా స్వర్గానికి వెళ్తాడు. ఏనాడో ఒకప్పుడు హరిశ్చంద్రుడు వెళ్ళాడు శరీరంతో స్వర్గానికి, మళ్ళీ శరీరముతో ధర్మరాజు మాత్రమే వెళ్ళాడు. అటువంటి ధర్మరాజుని గ్రహించలేక ధర్మరాజుని పిచ్చాడి కింద చిత్రీకరించాడు. నాకు సినిమాలు చూస్తే ఒళ్ళు ముడుతుంది, కొన్ని సినిమాలు చూస్తే ధర్మరాజు అంటే ఏదో బొత్తిగా అమాయకుళ్ళేగా తెలివి తక్కువ వాడి కింద, ధర్మం తెలియని వాడి కింద చిత్రీకరిస్తారో వాళ్ళ కర్మ, మూర్ఖులు వాళ్ళంతా. అలాంటి మూర్ఖులందరూ చివరి రోజుల్లో మంచం మీద తిండి లేక చస్తారట, దిక్కుమాలిన చదువు తెచ్చిపోతారట. అది మనం చూస్తూనే ఉన్నాం చాలా చోట్ల. మహానుభావుడు కదటండి ధర్మరాజు. ధర్మరాజే కనుక ధర్మం తప్పితే ఈ భూమి గతులు తప్పిపోతాయన్నారు. ధర్మరాజు రథం ప్రయాణం చేస్తూ ఉంటే భూమి నుంచి 5 అంగుళాలు పైన ఉంటుంది, నేల మీద ఆనేది కాదు. ఒక్కసారి ధర్మరాజు గారి రథం 5 అంగుళాలు నేల మీద పైనుంచి ఎగిరి వెళ్ళే ధర్మం కింద దిగిపోయిందిట. ఒకసారి ఆలోచించండి మీరు, 5 అంగుళములు ధర్మరాజు రథం భూమికి పైన ప్రయాణించేది. సాధారణంగా మీరు కారులో ప్రయాణిస్తుంటే కారు టైర్లు ఎక్కడుంటాయి? నేల మీద ఉంటాయి, నేల మీద దొల్లుకుంటూ వెడతాయి. ఒక్క ధర్మరాజు గారు రథం ఎక్కగానే ప్రయాణం మొదలు పెడితే ఆయన రథం భూమి నుంచి 5 అంగుళములు పైకి లేచి ఆ పైన గాలిలోనే పరిగెట్టుకుంటూ వెళ్ళేదిట. ఒక్క అశ్వత్థామ హతహ అన్నాడు చూసారా, అప్పుడు మాత్రం అప్పటి వరకు భూమికి పైన ఉన్న రథం డామ్మ నేల మీద పడింది. ఆ రోజు నుంచి కొద్ది రోజుల పాటు నేల మీద నడిచిందిట ఆయన రథం. కారణం ఏమిటో తెలిసిన, చాలామంది అశ్వత్థామ హతహ అన్నాడు కాబట్టి అసత్యం ఆడాడు కాబట్టి ఆయన రథం నేల మీదకి వచ్చింది అన్నారే, దానివల్ల కాదు. కృష్ణుడు అశ్వత్థామ సత్యను అని పలకమన్నాడు ధర్మరాజుని. అప్పుడు ధర్మరాజు, నా జీవితంలో అసత్యం ఆడకూడదు అనుకున్నాను, కృష్ణుడు భగవంతుడయ్యుండి కూడా అబద్ధం ఆడమన్నాడు, ఈయనేం జగద్గురువు అని ఒక్క క్షణం కృష్ణుడిని శంకించగానే రథం కిందకి దిగిపోయింది. ఏ పరమాత్మకి తెలీదా ఏది అసత్యమో ఏది ధర్మమో ఏది అధర్మమో ఆయన తెలీదా? సర్వాంతర్యామి అయిన పరమాత్మ ఏమి చెబితే అదే కర్తవ్యముగా భావించి తక్షణం చేసి ఉంటే ఆయనకి అసత్య దోషం రాదు. ఒక్క క్షణకాలమే కృష్ణుడిని శంకించడం వల్ల అలా నేల మీదకి దిగిపోయి రథం భూమి మీద ఇరుక్కుపోయింది. యథాప్రకారంగా భూమి మీద నడిచాడు యుద్ధం అయ్యేదాకా. తర్వాత మళ్ళీ ఆయన శక్తి ఆయనకు వచ్చింది అనుకోండి. అంతటి గొప్ప ధర్మరాజు గారు మాత్రమే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. నాయన ఇది కాలప్రభావం అంటే, ఈ కాలము కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కృతయుగము అని 4 యుగములుగా విభజింపబడింది. ఇలాంటి యుగములు 1000 గడిస్తే మహాప్రళయం వస్తుంది. ప్రతి 4 యుగాల తర్వాత తాత్కాలిక ప్రళయం, నిమిత్త ప్రళయం అని వస్తుంది. ప్రాకృత ప్రళయానికి మహాప్రళయానికి చాలా తేడా ఉంది. మహాప్రళయం అంటే ఇంకా అది చాలా భయంకరమైనది. అప్పుడు ఈ సృష్టి ఏది ఉండదు, అక్కడికి బ్రహ్మ కూడా నిద్రకు వెళ్ళిపోతాడు. అది ఎప్పుడో కానీ అది 1000 యుగముల తర్వాత వస్తుంది. 1000 చతుర్యుగములు. ఇప్పుడు ఈ చతుర్యుగాలు 4 గడిచాక, అంటే కృతయుగం ఆల్రెడీ గడిచిపోయింది, 1728800 సంవత్సరాలు కృతయుగం వెళ్ళిపోయింది, 1296000 సంవత్సరాలు త్రేతాయుగం వెళ్ళిపోయింది, 864000 సంవత్సరాలు ఏమో ద్వాపరయుగం కూడా వెళ్ళిపోయింది, ఇక 432000 సంవత్సరాలు కలియుగం. ఈ కలియుగం చాలా వేగంగా వెళ్ళిపోతుందట. ఇప్పటికే మీకు తెలుస్తుందో లేదా, మీ చిన్నప్పటికీ ఇప్పటికీ కాలంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు తెల్లారితే చీకటి పడడానికి ఎంతసేపు పట్టిందండి బాబోయ్, రైల్వే స్టేషన్లో వెయిటింగ్ చేయాలంటే హడిలిపోయేవాళ్ళం. స్కూల్కి వెడితే 45 నిమిషాలు పీరియడ్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు చూడండి ఎంత వేగంగా రాత్రి అయిపోతుంది, పగలవుతోంది, రాత్రి అవుతుంది, పగలవుతోంది, ఎప్పుడు పురాణం చెప్పినట్టు ఉంటుంది, ఎప్పుడు ఇంట్లో పడుకున్నట్టే ఉంటుంది. కారణం ఏంటంటే పాతాళంలో కాలచక్రాన్ని తిప్పేటటువంటి కొంతమంది ఉంటారు, వాళ్ళు వేగంగా తిప్పేస్తారట. ఎందుకంటే కలియుగంలో ఎక్కువసేపు మెయింటైన్ చేయలేరు, ఎక్కువసేపు బతకలేరు. కాళ్ళ నొప్పులతోటి, మోకాళ్ళ నొప్పులతోటి, అనారోగ్యాలతోటి ఉన్నటువంటి ప్రజలు పూర్వంలాగా 24 గంటలు వెయిట్ చేయాలంటే కష్టమట. 12 గంటలు పగటి కాలం తొందరగా గడవకపోతే ఈ అనారోగ్యంతో బ్రతకలేరు, అశాంతి ఎక్కువ. అందుకనే కాలచక్రం వేగంగా తిప్పుతారు. పూర్వం కంటే ఇప్పుడు కాలం తిరిగిపోతుందన్నమాట. ఈ తిరిగిపోవడంతో చూస్తూ ఉండగా రాత్రి, చూస్తూ ఉండగా పగలు, అంతలో పగలు, అంతలో రాత్రి, యుగాలు గడిచిపోతాయి, వీడు డామ చచ్చిపోతాడు. ఇంకొంచెం 50 ఏళ్ళు గడిచాక ఇంకా స్పీడ్ అయిపోతుంది. పగలైనంతలో రాత్రి అయిపోతుందిట, రాత్రి అనుకునేలోపు పగలైపోతుందిట. కలియుగం చివరికి వచ్చేసరికి 1000 ఏళ్ళు ఒక్కరోజు కింద గడిచిపోతాయన్నారు. పేరుకి 1000 ఏళ్ళు, అది ఒక రోజు కింద లెక్క అయిపోతుంది. అంత స్పీడ్గా గడుస్తుంది, అంత వేగంగా గడుస్తుంది. అలా గడిచిన వెంటనే ఈ భూమండలంలో కల్కి అనే పేరుతో భగవంతుడు అవతరిస్తాడు. ఈ దుర్మార్గులందరినీ పటాపటాపట నరికి అవతల పారేస్తాడు. అప్పుడు ఈ అరుపులు ఉండవు, పెడబొబ్బలు ఉండవు, చెక్క ముక్కలు ఉండవు, చిక్కు ముక్కలు ఉండవు. అప్పుడు మిగిలేది కేవలం వేదధర్మమే. ఈ ధర్మ సమయంలో ఘోరమైన వర్షం కురుస్తుంది. అందులో కేవలం వైదిక ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మిగులుతారు. వేదమును నమ్మేటటువంటి వాళ్ళు, మీబోటి వాళ్ళు, పురాణాలు వినేవాళ్ళు మిగులుతారు. మిగతా వాళ్ళంతా ఈ ప్రళయంలో కొట్టుకుపోతారు. ఈ కాలప్రళయంలో కొట్టుకుపోయి ఏది ఈ కలియుగాంతంలో కొద్దిమంది భూమి మీద ఇప్పుడున్న జనాభాలో, ఆనాటికున్న జనాభాలో, ఇప్పుడు అనకూడదు, ప్రళయకాలంలో ఉన్న జనాభాలో 1/4 వంతు మిగులుతారట. మిగతా 3/4 నశించిపోతారు. ఈ 1/4 వంతు మళ్ళీ ధర్మాత్ములు అవుతారు. క్రమక్రమంగా మళ్ళీ కృతయుగ ధర్మం మొదలవుతుంది. ఆ కృతయుగ కాలంలో ప్రజలంతా బ్రహ్మానంద భరితులు అవుతారు. ఇక కలిస్వరూపం చెబుతున్నాను. ఈ కలియుగంలో వర్ణాశ్రమాచారములు ఉండవు. అందరూ అన్ని వృత్తులు చేపడతారు. నసామ ఋగ్యజుర్ధర్మ వినిష్పాదన హైతుకి సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం ఇటువంటి వేదములు చదివేవాళ్ళు తగ్గిపోతారు. ధర్మము ఉండదు. కేవలం పేరుల్లో మాత్రమే వేదం మిగులుతుంది. వేదం మాత్రం పూర్తిగా వచ్చిన వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. అసలుండరంలా తగ్గిపోతారు. వివాహ న కలవు ధర్మ్యాహ. కలియుగంలో వివాహం అనే ప్రక్రియ పోతుంది చండోయ్. కలియుగం ముదిరితే ఇప్పుడు ఇంకా పెళ్ళి తంతు అంతో ఎంతో ఉంది. ఇక పెళ్లి తంతు పోయి ఎవరి దారిన వాళ్ళు నచ్చినటువంటి వాళ్ళు తిరగడం మొదలు పెడతారట. వివాహ ధర్మం పూర్తిగా పోతుందన్నాడు సుస్పష్టంగా. వివాహ నా కలవు ధర్మ్యాహ. కలియుగంలో వివాహమే ఉండదు. డేటింగ్ అనే పేరుతోటి, భార్యాభర్తలు అనే పేరుతో కొద్ది రోజులు కాలక్షేపం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో పిల్లల్ని కనడానికి మాత్రమే ఉంటారు. నచ్చితే పిల్లల్ని పెంచుతారు, లేకపోతే అనాథాశ్రమంలో చేరుస్తూ ఉంటారు. నా శిష్య గురు సంస్థితి. గురు శిష్యుల యొక్క సంబంధం పోతుంది. గురువుని గౌరవించరు. అన్ని రకాలుగా భ్రష్టత్వం పొందుతారు. నా దాంపత్యక్రమో నైవ. దాంపత్యం అనే ఒక పద్ధతి నశించిపోతుంది. ఇంట్లో వహ్నిదేవాత్మక క్రమ, అగ్నిహోత్రుణ్ణి వ్రేల్చడం, దీపారాధన వెలిగించడం పోతుంది. అశుచికాలంలోనే ఇంట్లో పులుముకు తినడం మొదలు పెడతారు. కులములు అనేటటువంటి పేరుతోటి ఎవడికోడు విడిపోతారట. ఎత్ర ఎత్ర కులే జాత బలి. అయ్యి బాబు ఎంత బాగా చెప్పాడండి. కుల సంఘాలు ఏర్పడిపోయి చీటికి మాటికి అన్నిటికీ మా కులాన్ని అన్నారు, మా కులాన్ని అన్నారని పక్కవాళ్ళతో కొట్లాడతారు. తమ ధర్మం మర్చిపోయి, హైందవ ధర్మం మర్చిపోయి కేవలం కుల సంఘాలు, కులాలు, కొట్లాట్లు, కుమ్ములట్లు మిగులుతాయి. వాళ్ళకి వాళ్ళే ఓట్లు వేసుకుంటారు. మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు విడిపోయి కొట్టుకుంటారు. వీళ్ళల్లో మళ్ళీ ప్రాంతీయ భేదాలు ఎక్కువైపోతాయట. ఇప్పటికీ ఎంత బాగా చెప్పాడు, కరెక్ట్గా సరిపోతుందో లేదా? కులబలం పెరుగుతుంది, కులం అనే పిచ్చి పెరిగిపోతుంది. పొరపాటున ఎవడి పేరెత్తినా ఇది మా కులాన్ని అన్నావని వాడి ఇంటి ముందు టెంటేస్తారు. వాడిని క్షమార్పణ చెప్పేదాకా వదలు చంపేస్తారు, గొడవ చేసేస్తారు. మళ్ళీ ఈ కులాల్లో కూడా శాఖలు విడిపోతాయి, ప్రాంతాలు విడిపోతాయి. మళ్ళీ వీటిలో అనమాట, అరండలపేట వాళ్ళు వేరు, రైల్పేట వాళ్ళు వేరు, సంపత్ నగర్ బ్యాచ్ వేరు, ఇంకొక పరపత్ నగర్ బ్యాచ్ వేరు, నల్ల చెరువు వేరు, తెల్ల చెరువు వేరు. ఎక్కడికక్కడ విడిపోతారు మళ్ళీ కులాల్లో కూడా. అవసరమైతే కలుస్తున్నట్టు కలిసి మళ్ళీ కొట్టుకుంటూ ఉంటారు. స్త్రీలు పురుషులు తమ కేశపాశాలు మార్చుకుంటారు, జుట్లు విరబోసుకుంటారు, బొట్టు అనేది పదార్థం బొట్టు ఉండేదిట అని చెప్పుకునే స్థితికి వస్తుందిట. విరబోసుకు తిరిగి బొట్లు తీసేస్తారు, స్టిక్కర్లు అంటించుకుంటారని చెప్పాడు నాకు. అది మరి ఆశ్చర్యంగా ఉంది. బొట్టుకు బదులుగా బొట్టుని కాగితాలతో తయారు చేసి విచిత్రమైన అంటించుకునే బొట్లు తయారవుతాయట. ఇంకా చీటికి వాటికి పరిత్యక్షంతి భర్తారం, భర్తలను విడిచిపెడుతూ ఉంటారు. విత్తహీనం, డబ్బు పోయిందా ఇక మొగుడు పోయినట్టే. కలియుగంలో డబ్బు ఉన్నవాడే భర్త, భర్తలు కూడా భార్యామణుల్ని పీడించి చంపడం మొదలు పెడతారు. కంటికి కనబడితే పెళ్లి చేసుకోమని అడుగుతారు, చేసుకోకపోతే పీకలు కోస్తారట. ముఖాల మీద ద్రావకాలు పోస్తారు, అది కూడా చెప్పాడు. యాసిడ్స్ అనేది ఇప్పుడే అలా వచ్చిందనమాట, ద్రావకాలు పోసి చంపేస్తారని చెప్పారు. ఇంకా అన్నీ చెబితే మీరు అడిగిపోతారని కొత్త చేసి చెబుతున్నారు, మరీ దారుణంగా ఉన్నాయి కొన్ని అయితే. కలియుగంలో చివరికి వెచ్చలు విడితనం పెరిగి పురుషుల్ని విడిచిపెట్టి స్త్రీలు, స్త్రీలను విడిచిపెట్టి పురుషులు కుక్కలతోటి పశువులతోటి సంభోగం చేస్తారు. అర్థము అంటే డబ్బు తప్ప మరేది మనిషికి సంబంధం లేకుండా అయిపోతుంది. ఈ కలియుగంలో స్వైర విహారం చేస్తారు. ఎవరైనా ధర్మాత్ములు చెబుతూ ఉంటే ఏదన్నా, ఏ మాకెందుకే ఈ ధర్మం, వెంటనే డబ్బు వచ్చి పడే మార్గం చెప్పు అంటారు. దాంతో గురువులు కూడా ముక్తిని పొందించే మార్గాన్ని విడిచిపెట్టి తాత్కాలికంగా డబ్బు సంపాదించడానికి యజ్ఞములు చేయటం మొదలు పెడతారు. తమను తామే చంపుకుంటూ ఉంటారు. అగ్ని పూజ నశించిపోతుంది. నచ పిండోదక క్రియాం, పితృదేవతలకి పిండోదకాలు ఎవరు, అసలు ఇళ్లలో తద్దినాలు పెట్టడం మానేస్తారు. తద్దినాల కోసం వేరే స్థలాలు కట్టడం మొదలెడతారట. ఇప్పుడు ఎలాగే అయిపోయా, పితృకార్యాల కోసం స్పెషల్గా గెస్ట్ హౌస్లు కట్టవలసి వస్తుంది. ఇంట్లో చేసుకోవాల్సిన క్రియలు పోయాయి. నదీ తీరాల్లో చేయటం మానేశారు. ఎక్కడో చోట శ్రాద్ధాల కోసం ఇంకో చోట మారేస్తారు. శ్రాద్ధ సత్రం ఎంత దురదృష్టం! పూర్వం ప్రతివాడు తన ఇంట్లో పెట్టేవాడు, అవన్నీ పోతాయి. నీ ఇంట్లో పెట్టాలా నా ఇంట్లో పెట్టాలా అని అన్నదమ్ములు కొట్టుకుంటారట. పూర్వం నా ఇంట్లో పెట్టు నా ఇంట్లో పెట్టు అనేవారు, ఇప్పుడు నీ ఇంట్లో పెట్టు నీ ఇంట్లో పెట్టు అంటారు. లోలుపులు అయిపోతారు. హ్రస్వ దేహాశ్చ, శరీరములు పొట్టి అయిపోతాయి, బక్క చిక్కిపోతాయి. మగాడిని చూస్తే ములక్కాడ ముక్కలా ఉంటాడు, సగం ములక్కాల ముక్క. ఆడవాళ్ళు చూస్తే అలాగే ఉంటారు. శరీరాల్లో కూడా లోపాలు వస్తాయి. పిల్లల్ని కనడం మానేస్తారు. బహుప్రజాహ, ఒకప్పుడు ఎంతోమంది సంతానం ఉండేవారు, ఇప్పుడు ఏమవుతుంది, అల్పభాగ్యాశ్చ, వీళ్ళు అల్ప సంతానం. సంతానం లేకుండా నిరోధానికి విచిత్ర ప్రక్రియలు వాడతారు. తమ బిడ్డలు ఎవరో తెలియక వీడు నా కొడుకేనా అని భర్త అడుగుతాడు, నీ కొడుకు కాదు అని ఆవిడ అంటుంది. ఈ ఇద్దరు పిల్లల విషయంలో తగాదా పడతారు. పిల్లలకి రక్త పరీక్షలు చేయిస్తే కానీ నమ్మరు. ఆ రక్త పరీక్షలు కూడా డబ్బులు పుచ్చుకుని అసలు వాడెవడో కొసవాడెవడో చెప్పకుండా పోతారు. కలియుగంలో మందులు ఇచ్చేటటువంటి వైద్యులు కూడా దోపిడీ చేస్తూ ఉంటారు. ఈ మందులు అనేది ఓ భయంకరమైనటువంటి వ్యసనంగా మారిపోతుంది. అనవసరంగా మందులు ఇస్తారు. డబ్బు కోసమే వైద్య వృత్తి నమ్ముకునే వాళ్ళు తయారవుతారు. అందరూ కాదు, కొంతమంది. అందరూలా అయితే ప్రపంచం ఎప్పుడు పడైపోతుంది. అన్నిట్లోనూ కల్తీలు మొదలవుతాయి. ఆహార పదార్థాలు తినలేని స్థితి వస్తుంది. నాలుక మీద పడిన ఆహార పదార్థములు నాలుకని మండిస్తాయి, గొంతుకులు మండిస్తాయి, శరీరాన్ని ధ్వంసం చేస్తాయి. స్వపోషణ పరాహ, ఇక ఏదో బతకడం కోసమే జీవించడం మొదలెడతారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా డబ్బు సంపాదన, శరీరాన్ని సంపాదించుకోవడమే మిగులుతూ ఉంటుంది. ఆయుధాలు సక్రమంగా ఉండవు, ఆహార పదార్థాలు సక్రమంగా ఉండవు. చివరికి వాహనములలో కూడా కృత్రిమ వాహనాలు తయారవుతాయి. అందరూ ముష్టెత్తుకోవడానికి ఇష్టపడతారు. ప్రభుత్వం పారేసే ఎంగిలి మెతుకులు అంటే సంక్షేమ పథకాల మీద పడతారట. అదొక ముష్టి అన్నారు, నేనల్లా, వ్యాసుడు చెప్పాడు. భైక్షవ్రత పరాహ, ముష్టి మీద ఆధారపడతారట. నాకేమిస్తావు అంటారట. ఇది మనుష్యులు, మనం కళ్ళ ముందే చూస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, పాషండ సంశ్రయామృత్యం, నాస్తికవాదాన్ని ఆశ్రయిస్తారు. మాకేం లేదు, ఏ దేవుడైనా ఓటే, మాకు ఏ మతమైనా ఓటే, మాకు ఏదన్నా డబ్బిస్తే వాడు ప్రభువు, డబ్బు ఇవ్వకపోతే ఉపయోగలేదు. మాకు చీరలు ఇస్తావా, ఇంటికి కోడిగుడ్లు పంపిస్తావా, బియ్యం పంపిస్తావా, కూరలు పంపిస్తావా, ఇవి ఇస్తేనే మాకు నువ్వు మావాడివి అంటారు. ఈ విధంగా అందరూ తాత్కాలిక స్వార్థం చూసుకుంటూ ఉంటారు. క్రమక్రమంగా దీనివల్ల ఏమైపోతుంది, నాస్తికవాదం వల్ల ధర్మం నశించిపోతుంది. దుర్భిక్షకర పీడాభి, దానివల్ల భూదేవి కోపం వస్తుంది, ప్రకృతికి కోపం వస్తుంది, దేవతలకు కోపం వస్తుంది. నీచులైపోయారు, నాస్తికులైపోయారు, యజ్ఞములు మానివేశారు, ధర్మకార్యములు విడిచిపెట్టారు, ఎవరు పడితే వాళ్ళు అధర్మ వృత్తితో నడుచుకుంటున్నారు అని ప్రకృతి అలిగి భూమి మీద వర్షాలు లేకుండా చేస్తుంది. అయితే సకాలంలో వర్షాలు కురవు, లేదా చచ్చి చెడి భూగర్భ జలాలతో పంట పండించుకున్నాక ఆ పంట చేతికొచ్చే ముందు కుంభవృష్టి కురిసి భయంకరమైన తుఫాను వచ్చి ఈ పంట కొట్టుకుపోతుంది, ఇళ్ళు కూలిపోతూ ఉంటాయి. భూమిని ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తారు, కొండల్ని పిండి చేసి పారేస్తారు. దాంతో ఏమైపోతున్నమాట, కొండలన్నీ పోవటం వల్ల భూదేవి కంపించిపోయి భూకంపాలు వస్తాయి. గోధూమ అన్న యవాన్ నాడ్యాన్ దేశాన్ యాస్యంతి దుఃఖితాహ. క్రమక్రమంగా స్వతసిద్ధమైన గోధుమలు ఉండవు, ధాన్యం ఉండదు, యవలుండవు, దుఃఖిస్తారు జనాలు. దానివల్ల కృత్రిమంగా విత్తనాలు తయారు చేస్తారు. ఇప్పుడే చూస్తాగా ఒరిజినల్ ఉండదన్నమాట. ఈ గోధుమలు కానీ ధాన్యం కానీ అన్నీ లేనిపోని కల్తీలతో సృష్టిస్తారు. అవి శరీరాన్ని ఇంకా ఇంకా పాడు చేస్తూ ఉంటాయి. అశాస్త్రవిహితం ఘోరం, అశాస్త్రీయమైన పనులు చేస్తారు. శాస్త్రాల్లో చెప్పిన వాటన్నిటి తీసి పక్కన పారేస్తారు. ఇక కొద్ది రోజులు గట నాతి జీవతి వై కశ్చిత్ కలౌ వర్షాణి వింశతి. కలియుగం ముదిరే కొద్దీ 20 ఏళ్ళు ఎక్కువ అయ్యు, 20 ఇయర్స్ దాటి ఎవరు బతకరు, 20 ఏళ్ళకే చచ్చిపోతారు. 12 ఏళ్ళు వచ్చేసరికి ముసలాళ్ళు అయిపోతారట. ఫలితోద్భవశ్చ భవిత అంటే జుట్టు నిరిచిపోయి ముసలాళ్ళలో అయిపోయేలా పళ్ళు పెట్టుకొని ఇంత గుడ్లగోబ కళ్ళజోళ్ళు పెట్టుకుని, అంటే ఆ కళ్ళజోడు చూస్తే గుడ్లగోబల్లా కనబడతారనమాట, ఇంతంత అద్దాలు పెట్టుకుని తిరిగేటటువంటి వాళ్ళు తయారవుతారు. అసలు ఈ అద్దాల గురించి కూడా రాశారండి, కంటికి అద్దాలు పెట్టుకుంటారట ముసలాళ్ళు అయిపోతారట 12 ఏళ్ళకి. ద్వాదశ వార్షిక 12 ఇయర్స్కి అంత ముసలాళ్ళు అనమాట. ఇప్పుడు మన వాళ్ళు 80 ఏళ్ళు వచ్చేయండి కళ్ళు కనపట్లేదు అంటారే, అప్పుడు 12 ఏళ్ళు వచ్చేయండి ఏం కనపట్లేదండి అంటారట. ఈ దిక్కుమాల పళ్ళు పెట్టుకుని 12 ఏళ్ళు వచ్చేసాయి, 20 ఏళ్ళు వస్తే చచ్చిపోతారట. ఎన్నో శ్లోకంలో 42వ శ్లోకంలో చెప్పారు, విష్ణు పురాణంలో 6వ అంశంలో 1వ అధ్యాయం అంటే ఇది 6 అంశములుగా మనకి స్కంధాలు ఎలా ఉంటాయో అలా 6 స్కంధాలు, అందులో 6వ అంశంలో 1వ అధ్యాయంలో ఈ 42వ శ్లోకంలో చెప్పారు 12 ఏళ్ళకి ముసలాళ్ళు, 20 ఏళ్ళకి డాము. అల్ప ప్రజ్ఞ తెలివితేటలు తక్కువ. ఇప్పుడు ఇన్ని పురాణాలు ఇన్ని శాస్త్రాలు చదివామా, అప్పుడు ఇంత పాండిత్యం ఎవడికి ఉండదు. పండితుడు అంటే ఎవడో తెలుసా, విశ్వం విష్ణురు వషట్కారహ, అబ్బో విష్ణు సహస్రనామం చెప్పేశాడు అంటారట ఒక్క శ్లోకంలో సగం చెబితే, వాడే ప్రజ్ఞావంతుడు. ఇంకా మరీ కొంతకాలం పోయాక రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంతే మంత్రపుష్పం, మొత్తం మంత్రపుష్పం చెప్పరట. అటువంటి వాళ్ళు అల్ప ప్రజ్ఞ కలిగిన వాళ్ళు పెరుగుతారు. ఎవడికి వాడే అహంకారంతో ఉంటారు, అందరూ మోసగాళ్లే. అప్పుడు ఎవరు ఎవరితో ఎంతకాలం కాపురం చేస్తారో తెలియదు. ఒక వ్యక్తికి 70 లోపు 20-30 మంది భార్యలు అవుతారు, ఒక ఆవిడికి 50-60 మంది భర్తలు అవ్వచ్చు, అలా అయిపోతారు. కలియుగం ఇంకా పెరుగుతుంది, అప్పుడు ధర్మం పూర్తిగా నశిస్తుంది, పాషండ ధర్మం పెరిగిపోతుంది. ఇంకా దేవతలు ఎందుకంటారు, గుడులు పగలగొట్టడం మొదలు పెడతారు, వీధుల్లోనే ప్రార్థనలు మొదలు పెడతారు, ఇల్లు విచిత్రమైపోతుంది. ఇంట్లో ఒక బియ్యపు గింత దొరికితే ఆ బియ్యపు గింత కోసం 100 మంది కూడా కొట్టుకుంటారు. ఇక చెప్పాడండి, చాలా చెప్పాడు, అవన్నీ వింటే మనకే భయం వేస్తుంది. ఎవడు గురువో తెలియదు, ఎవడు శిష్యుడో తెలియదు, ఎవరు భార్యో ఎవరు భర్తో తెలియదు. మీ పిల్లలు మా పిల్లలు కలిసి మన పిల్లలతో తగాద పడుతున్నారు అంటారట భార్యాభర్తలు ఇద్దరు. ఆ స్థితి వస్తుంది, సత్వం ఉండదు, శౌచ్యం ఉండదు, సిగ్గుండదు, ఇంట్లో అన్ని రకాల అశౌచాలు కలిసిపోతాయి. స్వాధ్యాయం ఉండదు, అంటే వేదాధ్యయనం ఉండదు, వషట్కారం ఉండదు, స్వాధాకారం ఉండదు, స్వధా లేదు, స్వాహాకారము ఉండదు. ఈ విధంగా సర్వనాశనం అయిపోతున్న కాలంలో శంబల అనేటటువంటి ఒక దివ్యస్థలం అదృశ్య రూపంలో హిమాలయాల్లో ఉంది, అది అందరికీ కనపడదు. ఆ శంబల గ్రామం గురించి ఎంతోమంది ప్రయత్నాలు చేశారే, అది హిమాలయాల్లో అదృశ్య రూపంలో ఉంటుంది. అక్కడ విష్ణుయసుడు అని పేరు కలిగిన ఒక విప్రుడికి మహానుభావుడు శ్రీమన్నారాయణుడు పసుపు పచ్చని రంగులో పుడతాడు, అచ్చం బంగారపు రంగులో పుడతాడు ఆయన. అందుకే ఆయన్ని పీతవర్ణ అంటారు. ఒకప్పుడు ఆయన తెల్లగా పుట్టాడు, తర్వాత ఎర్రగా పుట్టాడు, ద్వాపరయుగంలో నల్లగా కృష్ణుడిగా పుట్టాడు, కలియుగంలో పీతవర్ణంలో పుడతాడు. ఇంకా మంచి బంగారం, మెరిసిపోతున్న బంగారపు రంగులో పుడతాడనమాట. ఆ రంగులో పుట్టి పుట్టగానే ఆయనకి మంచి ఒత్తైన జుట్టు ఉంటుంది, ఆ జటాజుటాలు అలా వెళ్ళాడుతూ ఉంటాయి. ఒక కిరీటం ధరించి తెల్లని గుర్రం ఎక్కి పెద్ద అద్భుతమైన కత్తోటి పుచ్చుకొని ఈ అధర్మ పురుల్ని ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళందరినీ కనిపించిన వాడిని కనిపించినట్టే నరికేస్తాడు. ఆయన వెనక కాస్తో కోస్తో వేదం చదువుకున్నటువంటి వాళ్ళు పండితులు వెడతారు. ఆ మహాత్ముడు మళ్ళీ దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేసి కృతయుగ ధర్మాన్ని నిలబెడతాడు. అప్పుడేమవుతుంది, కరోతియం కృతయుగే క్రియతే తపసాహి సహ, ఆయన మళ్ళీ కృతయుగంలో ఉన్న ధర్మాన్ని నిలబెడతాడు. ఇంత భయంకరమైన ఈ కలియుగంలో, నిజంగా కలియుగం చాలా భయంకరమైనది, అధర్మానికి నిలయం. అయినా ఈ కలియుగంలో ఇద్దరు గొప్పవాళ్ళుగా ఉంటారట, తొందరగా ముక్తి పొందుతారట. ఎవరా ఇద్దరు? కలియుగంలో స్త్రీణాం, ఆడవాళ్ళకి తొందరగా ముక్తి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా భక్తితో విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు చదువుతారు. రెండవది, తక్కిన వర్ణముల కంటే శూద్రాణాంచ మహత్వకం, శూద్రులు తొందరగా ముక్తి పొందుతారు, వారు బాగా భక్తితో ఉంటారు, భజనలు చేస్తారు. ఇంకెవరైనా ముక్తి పొందాలంటే దానికి ఒకటే ఒక మార్గం ఉన్నది కలియుగంలో, కలవు సంకీర్తనాత్ ముక్తి. సంకీర్తనం వల్ల మాత్రమే కలియుగంలో ముక్తి కలుగుతుంది. సంకీర్తనం అనగా భగవంతుడి నామాన్ని భక్తితో పొగడ్డం అన్నమాట. నిరంతరం నారాయణ వాసుదేవ అని పలికేటటువంటి వాళ్ళు, శివ శివ అంటూ శివుడి యొక్క నామస్మరణం చేసేవాళ్ళు, తెల్లవారుజామున లేచి నగర సంకీర్తనం చేసేవాళ్ళు, తరచుగా భజనలు చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ముక్తి పొందుతారు. విడిచిపెట్టకుండా రామనామ సంకీర్తనం చేసేటటువంటి వాళ్ళకి తొందరగా ముక్తి వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కలియుగంలో సులభముగా తరించడానికి ఒకే ఒక్క మార్గం ఉన్నదట. కృతాదో బహవో ధర్మాః, కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరోనృణాం. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో మానవులు తరించాలంటే చాలా కష్టపడవలసి వచ్చేది. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ వారికి ముక్తి లేదు. యజ్ఞములు, దానములు, ధర్మములు ఇవన్నీ నిరంతరం చేయగా 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 ఎప్పటికో ముక్తి వచ్చేదట. ఏది కృతయుగంలోనూ త్రేతాయుగం వంటి యుగాల్లో, కానీ కలియుగంలో మనం అంత కష్టపడక్కర్లేదట. కలవు ధర్మస్తు కేవలం, కలియుగంలో మానవుడు తరించడానికి ఒకే ఒక్క ధర్మం ఉన్నది, అదేమిటి? పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. నృణాం నరులకు పురాణశ్రవణాత్ పురాణము వినడము కంటే అపరహ ధర్మ న విద్యతే, మరొక ధర్మము లేదు, ఒకే ఒక్క ధర్మం పురాణం వినడమే. హాయిగా ఒక రెండు గంటలు వచ్చి కూర్చుని వింటున్నారు కదా, మీ అదృష్టం ఏంటంటే వేసవికాలంలో కూడా ఈ లోపల వేసవికాల ప్రభావం ఉండదాయే, చల్లగా కూర్చుంటున్నారు, కడుపులో చల్ల కదలకుండా చల్లగా కూర్చోవచ్చు. ఆ మాత్రం రెండు గంటలు కూడా కూర్చోలేకపోతే అది కర్మయోగం అనుకోండి. ఎక్కడో 90 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిపోతే అప్పుడు వేరే విషయం, కానీ సహజంగా ఆ మాత్రం కూర్చునే అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఇలాంటి కాలంలో ఒక రెండు గంటలు ఎంతోసేపు కూర్చుని శ్రద్ధగా పురాణం వింటే ఇంక వాడు ఎటువంటి పాపాత్ముడైనా తరిస్తాడు, వాడి బుద్ధి కూడా మారుతుంది. పురాణం మన యొక్క బుద్ధిని మారుస్తూ ఉంటుంది, మనల్ని మంచి పనులు చేసేందుకు పురిగొల్పుతూ ఉంటుంది. అందుకని కలియుగంలో మానవులు తరించడానికి అన్నిటికంటే సులభోపాయం పురాణము. అందుకని అష్టాదశ పురాణాలు ఇక్కడ జరిగేటట్టుగా మన జగద్గురువులు కూడా మనల్ని ఆదేశించి ఆ పని చేయిస్తున్నారు. కారణం అది. అది తెలుసుకుని వేదవ్యాస మహర్షి పరాశరుడు చెప్తున్నాడు. పరాశరుడు ఏమంటున్నాడు తెలుసా, నాకు కుమారుడే కదా, నాకు కూడా గురువు అంటున్నాడు అండి ఆయన. పరాశరుడు ఎంత గొప్పవాడు, వేదవ్యాస మహర్షికి తండ్రి, శక్తికి కుమారుడు, వశిష్ఠునికి మనుముడు, తన పేరు మీదుగా పరాశర గోత్రాన్ని లోకానికి అందించినవాడు. అంత గొప్పవాడు కూడా సత్యవతికి నా వలన మహానుభావుడు విష్ణుమూర్తి జన్మించాడు, పేరుకి నాకు పుత్రుడు, ఆయన మాకు కూడా గురుతుల్యుడే. ఆ మహానుభావుడు ఈ కలియుగ మానవుల్ని దృష్టిలో పెట్టుకున్నాడు. కలవు అల్పాయుషాం రుణాం, కలియుగంలో మానవులు అల్పాయుష్కులు, పోని 1-4 రోజులు ఆరోగ్యంగా ఉండరు, పైగా ఆడవాళ్ళకు కూడా పనులు ఎక్కువైపోతాయట, ఉద్యోగాలు చేయవలసిన కర్మయోగం వస్తుందిట. అందుకని స్త్రీణాం ఆడువారికి. అలాగే కొంతమంది దుర్మార్గులు ఉంటారు, దుర్మేధసం, దుష్టబుద్ధి కలిగినటువంటి వాళ్ళు. దుష్టబుద్ధి కలిగిన వాడికి కూడా ఎప్పుడొకప్పుడు పశ్చాత్తాపం వస్తుందిగా. ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడు, నేను ముక్తి పొందాలనుకున్నప్పుడు, అటువంటి నృణాం నరులకు ధర్మజ్ఞానం కథం భవేత్, ధర్మజ్ఞానం ఎలా లభిస్తుంది? పాపం ఆడవాళ్ళకి పనులు ఎక్కువైపోతాయి. మీరు నిజంగా చూస్తే జాలేస్తుంది కదండి, కొన్ని చోట్ల వ్యాపారాలు వాళ్ళే చేస్తున్నారు, ఉద్యోగాలు చేయవలసి వస్తుంది, బతకడానికి అందరూ కష్టపడాల్సి వస్తుంది, కూలి పనులు చేయవలసి వస్తుంది, ఇటు మగవాడు కష్టపడవలసి వస్తుంది. ఇటువంటి వాళ్ళందరూ ముక్తి పొందాలంటే దానికి సులభోపాయం ఏమిటి? విచార్యై తత్తు మనసా భగవాన్ బాధరాయణ పురాణాఖ్యం సుధారసం. ఇదంతా బాగా ఆలోచించి భగవంతుడు విష్ణువైన వేదవ్యాసుడు ఈ కలియుగంలో సులభోపాయము పురాణము వినడమే. పురాణములు గనక వీళ్ళు వినగలిగితే వీళ్ళు తరిస్తారు. ఎందుకంటే పురాణం వినడానికి ఎక్కువ శ్రమ అక్కర్లేదుగా. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి కాస్త నడిచి రావాలి, లేకపోతే ఆటోలో రావాలి. ఎంత కష్టం అండి ఇంటి దగ్గర నుంచి ఆటోలో ఎక్కి రావటం, ఆటోలో ఇక్కడ దాకా రావటం ఎంతో కష్టం కదా. ఆ మాత్రం కష్టం పడితేట పాపం ఓ 2 గంటలు వింటేట వాడు ఎటువంటి వాడైనా తరిస్తాట. స్వయముగా ఆయనే చెప్పాడనమాట, కలియుగములో దీనికోసం ఇంతకంటే మార్గం లేదు. అందుకే మా పుత్రుడు, మా అబ్బాయి వేదవ్యాసుడు, మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మస్కాంద పురాణములనే పేరుతో 18 పురాణములు లోకానికి అందించాడు. 1 కాదు 2 కాదు 18. తథా న గంగా న గయా న కాశీ నైమిసన్నో మథురా న పుష్కరం పునాతి సద్యో బదరీవనన్నో యథాహి పురాణమఖయేష విప్రాహ. గంగా, గయా, కాశీ, ప్రయాగ, ఇటువంటి ఎన్నో దివ్యక్షేత్రములు ఉన్నాయి. ఆ క్షేత్రములకు వెళ్ళి ఎక్కువ రోజులు అక్కడుండి నిరంతరం అక్కడ గంగానది వంటి నదులలో స్నానం చేసి దాన ధర్మములు చేసి పిండ ప్రదానాలు చేసి నిత్యం అక్కడ చేయవలసినటువంటి పనులన్నీ చేసేటటువంటి వాడు ఆ పనులన్నీ చేయలేకపోయినా పర్వాలేదు, అంటే కావాలని మానమని కాదు, అవన్నీ చేయలేకపోయినా వాటన్నిటి వల్ల వచ్చే ఫలితం కేవలం పురాణ శ్రవణం వల్ల వస్తుంది. సర్వ వేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. సర్వ వేదములు చదవడం వల్ల వచ్చే ఫలితం, సకల తీర్థయాత్రలు నిరంతరం తిరగడం వల్ల వచ్చిన ఫలితం, సకల నదీ నద సముద్రములలో స్నానము చేయడం వల్ల వచ్చే ఫలితం, సకృత్ అంటే ఒక్కసారి, సకృత్ అంటే 2 అర్థములు, వెంటనే అని అర్థం, ఒకే ఒక్కసారి అని ఒక అర్థం. పురాణ శ్రవణాత్ పురాణము వినడం వల్ల, అది కూడా సకృత్తు ఒకసారి వినడం వల్ల, తత్ఫలం లభతే నరః, ఆ ఫలితం వస్తుంది. కాబట్టి ఇంతకంటే ఇంకా సులభోపాయం ఏమున్నది? ఒకే ఒకసారి పురాణం వింటే చాలట. లేదా ఇంకో అర్థం, పురాణ శ్రవణాత్ పురాణం వినడం వల్ల సకృత్తు వెంటనే వస్తుంది ఆ ఫలితం. సకృత్ అంటే వెంటనే అని అర్థం చెప్పుకుంటే ఆన్ ది స్పాట్ వచ్చేస్తుంది నీకు. ఇప్పుడు ఈ పురాణం వినడం వల్ల ఈ క్షణమే వచ్చింది ఆ పుణ్యం. ఏది? వేల పర్యాయములు గంగానదిలో స్నానం చేయటం వల్ల, యమునా నదిలో స్నానం చేయటం వల్ల, నర్మదా నదిలో స్నానం చేయటం వల్ల, సప్త సముద్రాలలో స్నానం చేయటం వల్ల, కాశీ, గయా, ప్రయాగాది సమస్త తీర్థములు తిరగడం వల్ల వచ్చే ఫలితం ఒక్కే ఒక్కసారి పురాణం వింటే ఆన్ ది స్పాట్ వస్తుంది, ఆ క్షణమే వస్తున్నది. ఈ విధంగా పురాణమును విని ఈ కలియుగంలో మానవులు తరించవచ్చు, ఇది తప్ప మరొకటి లేదు. కారణం ఏమిటంటే, వాసుదేవుడు 18 పురాణముల రూపంలో అవతరించాడు. వాసుదేవస్య పారమార్థిక స్వరూపమేవ పురాణం, ఇందులోనే చెప్పాడు 5వ అధ్యాయంలో. విష్ణుమూర్తే పురాణం. ఆ విష్ణుమూర్తికి పద్మపురాణం హృదయం, లింగపురాణం ఆయనకి మేఢ్రము లింగరూపం, ఆయనకి భాగవతం శీర్షం, ఇలా పురాణములు ఆయన శరీరంలో అవయవాలు. ఈ 18 పురాణములే విష్ణు స్వరూపములు, విష్ణువే పురాణ రూపములలో ఉన్నాడు. కాబట్టి తెలియక నరకమునకు పోతున్నారు మానవులు, ఈ చిన్న విషయం తెలియక. 18 పురాణములు విష్ణుస్వరూపమని గ్రహించలేక వాటిని వినక, పూజించక, సేవించక, పురాణములను పుక్కిటి పురాణాలని, అవేవో కల్పితాలని భావించి మూర్ఖులు నరకానికి పోతున్నారు. నరకే యాని దుఃఖాని పాప హేతుద్భవానివై. ఈ కలియుగంలో పురాణములను తిరస్కరించటమే నరకానికి మూల కారణం. తెలియక వాటిని తిరస్కరించేవాడు మళ్ళీ పశ్చాత్తాపం పడి ఈ పురాణములలో అన్ని పురాణములను కానీ కనీసం కొన్నింటిని కానీ కొని ఇంట పెట్టుకొని వాటి మీద ఒక పువ్వు పెట్టి పూజించి నమస్కరించి కుదిరితే చదివితే వాడు సర్వశుభములను పొందుతాడు. ఈ కలియుగంలోకి ఇంతకు మించిన శుభాన్ని ఇచ్చేటటువంటి మార్గం మరొకటి లేదు. ఈ విధంగా పరాశరుల వారు శ్రీ మహావిష్ణు పురాణాన్ని దాదాపు భక్తులందరూ వింటూ ఉండగా నైమిషారణ్యం వంటి క్షేత్రాల్లో మైత్రేయుణ్ణి స్వరతగా చేసుకుని మనకు అందించాడు. ఆ పురాణాన్ని మీరందరూ కూడా 19 రోజుల పాటు ఇక్కడ శ్రద్ధాశక్తులతో విన్నారు. అందరూ ఒక ఎత్తైతే ఈరోజు ఆఖరి రోజు వచ్చిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. నేను ముందే చెప్పాను కదా, ఇవాళ లక్ష్మీనారాయణ తత్వం స్తోత్ర రూపంలో అందుకోగలిగారు. చివరి రోజు ఈ ఫలశ్రుతి వింటే చాలా మంచిది. విష్ణుపురాణం సకల తీర్థయాత్ర ఫలితం ఇస్తుందని, నదీ స్నానం ఫలితం ఇస్తుందని, సముద్ర స్నాన ఫలితం ఇస్తుందని, దానస్నాన ఫలితం ఇస్తుందని మనకి చెప్పారు కదా, అవన్నీ మీరు ఇప్పుడు పొందినట్టు అవుతుందట. అంటే రోజు వచ్చిన వాళ్ళకి ఉన్న ఫలితం ఎప్పుడు అది ఎక్కువే. కనీసం చివరి రోజైనా వచ్చి భగవత్తత్వానికి సంబంధించిన స్తోత్రం విన్నారు కనుక మీకు కూడా ఇంచుమించుగా విష్ణుపురాణాన్ని సంపూర్ణంగా విన్న ఫలితం దక్కింది. భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించుగాక. మనందరం భక్తితో జగద్గురువులకు నమస్కారం చేసుకోవాలి. చెప్పండి, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అనుకుందాం. ఈ పవిత్ర శారదాపీఠం, సంపత్నగర పీఠం అనేక పురాణములకు వాటికి ధర్మములకు నిలయమై అందరినీ తరింపచేయుగాక. ప్రత్యేకంగా హరిప్రసాద్ గారికి ఆరోగ్యం కుదుటపడి శుభ్రంగా అయిన రామాయణం అక్కడే కూర్చుని వినేటటువంటి భాగ్యం వారికి కలగాలి అని మంగళాశాసనం చేస్తున్నాం.